చాప్టర్ 7 రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ 7వ అధ్యాయము యుద్ధం యొక్క నియమాలు. ఇంతవరకు మనము నేర్చుకునినవి, బాబేలు వద్ద దేవుడు దేశములను మరియు వారి ప్రజలను ప్రక్కనకు నెట్టి తక్కువ స్థాయి కలిగిన దైవములనగా మనుషులను అధికారమునకు తీసుకుని రావటానికి నిర్ణయించబడ్డారు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తాం, దేవుడు అబ్రహాముతో ప్రారంభించినప్పుడు ఇస్రాయేలు దేశం యొక్క ప్రభావముతో ఒకనొక దినమున ఆ దేశములన్నిటినీ తిరిగి చేజిక్కించుకోవాలనే ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు అనేది ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టమవుతూ ఉంది. అయితే ఇతర దేశములన్నిటినీ ఆ దేశముల దైవములు వారి యొక్క అధికారాన్ని మరియు ఆరాధనను అప్పగించుటకు బలవంతము చేయబడతారు. కీర్తన గ్రంథము 82వ అధ్యాయం 6-8 వచనాల్లో మనం చూడవచ్చు, ఈ దైవముల యొక్క అధికారము మరియు ఆరాధన, దాని యొక్క అర్థం పోరాటము. దృశ్య ప్రపంచంలోను మరియు అదృశ్య ప్రపంచంలోను జరిగే పోరాటం. ఇస్రాయేలు అక్కడ ఉన్న వెంటనే దైవముల మధ్య పోరాటము కూడా ఉంటుంది. యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? బైబిల్ చరిత్రలో ఇస్రాయేలు ఒక ప్రమాదకరమైన స్థితిలోనికి నెట్టివేయబడటానికి ఎంతో కాలం పట్టలేదని మనం చూడవచ్చు. యోసేపు యొక్క వృత్తాంతము ఆదికాండం 37-50 అధ్యాయాల్లో ఇస్రాయేలు ప్రజలు ఎందుకు ఐగుప్తుకు వెళ్లారో వివరణగా వివరిస్తూ ఉంది. యోసేపు యొక్క సహోదరులు యోసేపునకు చేయతలసిన కీడును, అలాగే కరువు నుండి ఇస్రాయేలు ప్రజలను రక్షించే విధంగా దేవుడు మార్చినట్లుగా ఆదికాండము 46:3-4 వచనాలు, 50వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క ప్రణాళికను మనం గమనించవచ్చు. అది జరిగిన వెంటనే ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తును వదిలిపెట్టమని ఎప్పుడూ చెప్పలేదు. అయితే యోసేపును అభిమానించి గౌరవించిన ఫరో మరణిస్తాడు మరియు అతని స్థానంలో ఇస్రాయేలుకు శత్రువుగా ఉండబోయే ఫరో వస్తాడు అని దేవునికి ముందుగానే తెలుసు. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఐగుప్తీయులు ఇస్రాయేలుల చేత బలవంతముగా వెట్టి చాకిరి చేయించుకుంటారు అన్న విషయాన్ని కూడా దేవుడు తన భవిష్యత్ జ్ఞానంతో చూసినట్లుగా ఆదికాండము 15వ అధ్యాయము 13-16 వచనంలో అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో, వాగ్దానంలో మనము చూడవచ్చు. తగిన సమయమందు ఇస్రాయేలు ప్రజలను తాను విడిపిస్తాడు, ఆయన విడిపిస్తాడు అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. కానీ ఎదురు చూడడం ఎందుకు? దేవుడు ఎల్లప్పుడూ ఒక శ్రమ పట్ల, ఒక శ్రమ వెనక తన ప్రజలకు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనము దానిని ఎప్పుడు గుర్తించలేము. ఈ సంఘటనలో కూడా అదే లేఖనము ద్వారా మనకు స్పష్టముగా అర్థమవుతూ ఉంది. మోషే ఐగుప్తు నుండి పారిపోయి అరణ్యంలో నివసించిన తరువాత తిరిగి అతనిని ఐగుప్తునకు పంపుటకు మండుచున్న పొదలో నుండి దేవుడు అతనిని పిలిచాడు అని నిర్గమాకాండం 3వ అధ్యాయం 1-14 వచనంలో మనం చూడవచ్చు. దేవుని యొక్క ఆజ్ఞలు సామాన్యముగా చెప్పబడ్డాయి. నా జనమును పోనిమ్మని ఫరోకు చెప్పమని, అయితే ఫరో ఇతర ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి ఫరో ఐగుప్తులో తన అధికారాన్ని మరియు తన దర్పాన్ని ప్రదర్శించుకుంటూ ఒక దేవుని వలె ఉన్నాడు అని కూడా మనం గమనించవచ్చు. హెబ్రీ గొర్రెల కాపర్ల యొక్క అదృశ్య దేవుడు చెప్పినది చేయటానికి ఫరో సిద్ధముగా లేడు. మోషే యొక్క దేవుడు నిజమైన దేవుడు అన్న విషయం కూడా ఫరోకు తెలియదు. అతడు అపహాస్యంగా జవాబిస్తాడు. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో మనము చదువుతాం. బాధాకరమైన ఒక సమాధానాన్ని అతడు పొందుకోబోతూ ఉన్నాడు. దానిని దేవుడు నిర్ణయించాడు. దేవుడు మోషేతో ఇలాగూ చెప్పాడు, నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు నా జనులను పోనీయుడని ఫరోను గురించి దేవుడు మోషేతో నిర్గమకాండము 4వ అధ్యాయం 21వ వచనంలో సెలవిస్తాడు. దేవుడు తన ప్రజలను వెలుపలికి రప్పించుటకు, విడుదల కలిగించుటకు, ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల కలిగించుటకు ఆయన యుద్ధము చేయబోచు ఉన్నాడని మనం గమనించవచ్చు. కొన్ని శతాబ్దాలు ఐగుప్తీయులు ఇస్రాయేలీయులను బాధించిన తరువాత ఐగుప్తు మరియు అక్కడ దేవతలు శిక్షింపబడుటకు ఇది సమయము. ఫరో యొక్క హృదయము కఠినపరచబడడం అనేది ఈ ప్రణాళికలో, దైవ ప్రణాళికలో ఒక భాగము. అయితే బైబిల్ మనకు చెప్పేది ఏమిటంటే ఐగుప్తు దైవములే లక్ష్యముగా తెగుళ్ళు ఏర్పడ్డాయి. ప్రత్యేకించి చివరి తెగులు అయిన తొలి సంతానమును హతము చేయటము, ఐగుప్తు యొక్క తొలి సంతతిని హతము చేయటము నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 4వ వచనంలో చదివినది ఫరో ఇంటిని అవమానపరచుటకు ఏర్పాటు చేయబడినది. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లల అన్నిటినీ యెహోవా హతము చేసినని నిర్గమకాండము 12వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా ఫరో దేవునిని అపహాస్యము చేసి నా ఫలితముగా తీర్పులు అన్నీ అతనికి వ్యతిరేకముగా మారాయి. పౌలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మోసపోకుడి, దేవుడు విక్రింపబడుడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆశించిన రీతిగా ఇస్రాయేలీయులకు ఐగుప్తు నుండి విడుదల కలిగినప్పటికీ ఐగుప్తీయులు త్వరపడెను. దూరమున ఉన్న కనాను లాంటి ప్రాంతాలు ఇస్రాయేలు దేవుడు ఐగుప్తుకు మరియు అక్కడి దేవతలకు ఎలాగూ తీర్పు తెచ్చారో కూడా ఆ కనాను దేశం వారు కూడా విన్నట్లుగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, నిర్గమకాండము 15వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనము చదవవచ్చు. దీనిని బట్టి కూడా మన ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమకాండము 18వ అధ్యాయం 11వ వచనంలో మోషే తిరిగి వచ్చినప్పుడు మోషే మామ అయిన ఇత్రో ఒక చిన్న మాటలో ఇలాగూ ప్రస్తావిస్తాడు. ఈ జరిగిన సంఘటనలన్నిటినీ ఆయన తెలుసుకొని గ్రహించి దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యములను ఆయన తెలుసుకుని ఇలాగూ అంటాడు, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదని అనెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎర్ర సముద్రం దాటిన తరువాత ఓడిపోయిన ఫరో మరియు అతని సైన్యమును చూచి మోషే అడిగిన ప్రశ్న కంటే ఆశ్చర్యకరమైనది ఏమీ ఇది కాదు. అది యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మోషే దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయనను పూజిస్తూ ఉంటాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత మరియు ఎర్ర సముద్రము దాటిన తరువాత ఇస్రాయేలీయులు వారు శ్రేష్టమైన వారని ఐగుప్తీయులు గుర్తించారు. చివరికి ఇస్రాయేలీయులు భూమి మీద వారి నివాస స్థానము మరియు వారి ప్రధాన కార్యాలయమైన సీనాయి పర్వతం మీద వారు దేవుణ్ణి వారు కలుసుకొనబోతూ ఉన్నారు. వారి దేవుణ్ణి కలుసుకోవటానికి నిజానికి ఇశ్రాయేలీయులకు వారి దేవుణ్ణి గురించి పెద్దగా తెలియదు. నిర్గమకాండము కాలంలో లేఖనములు లేవు. దేవుణ్ణి గురించి వారికి తెలిసిన జ్ఞానమంతా తరతరములుగా వారి వారి తల్లిదండ్రుల నుండి విన్న సంఘటనల గురించి గ్రహించినదే. బైబిల్లో ఉన్న సంఘటనలను ఇప్పుడు మనం చూడగలుగుతూ ఉన్నాం. సీనాయి అదే తరగతిలో ఇశ్రాయేలీయులు దేవుని గురించి చాలా నేర్చుకోవలసి ఉన్నది. ఈ సీనాయి అనే పాఠంలో ఇశ్రాయేలీయుల దేవుని గురించి, ఇశ్రాయేలీయులు అలాగే ఈ కాలంలో ఉన్నవారు కూడా దేవుని గురించి చాలా నేర్చుకోవలసి ఉన్నది. ఇశ్రాయేలు దేవుని కుటుంబము మరియు ఇహలోక ప్రతినిధులు. నిర్గమమునకు ముందు ఫరో ఎదుట మోషే నిలవబడినప్పుడు దేవుని వర్తమానాన్ని అతడు ఫరోకు ప్రకటించాడు. నిర్గమకాండము 4:22-33 వచనాల్లో ఉన్న భాగంలో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము అని దేవుడు సెలవిచ్చిన ఆ మాటను ఫరోకు మోషే తెలియజేస్తాడు. ఈ సందర్భంలో దేవుడు కుమారుని కలిగి ఉన్నాడు అనే ఆలోచన ప్రాముఖ్యముగా అబ్రహాము యొక్క సంతానమంతటికి వర్తిస్తూ ఉందని మనం గమనించాలి. ఈ ఆలోచన మనలను దేవునిచే సృజింపబడిన ఆదాము అవ్వల వరకు తీసుకుని వెళ్తూ ఉంది. దేవునికి ప్రాముఖ్యముగా మానవ కుటుంబము కావాలి. తాను సృజించిన ప్రజలతో, తాను సృష్టించిన భూమి మీద నివసించాలని, ఆయన సహవాసము కలిగి ఉండాలని, సంబంధము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. తన యొక్క మానవ కుటుంబము, తాను సృజించిన మానవ కుటుంబము తనతో కలిసి నివసించాలని, సహవాసము కలిగి ఉండాలని, మరియు వారు ఆయనను మాత్రమే సేవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రజలు విస్తరించి అభివృద్ధి చెంది వ్యాపించాలి అని, మరియు వారి భూమి అంతటినీ ఏదేనులా మార్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ బాబేలు గోపురం వద్ద మానవులను ఆయన విడిచిపెట్టినప్పుడు, తిరిగి అబ్రహామును పిలిచేంతవరకు ఆయనకు మానవ వంశావళి అని పిలువబడిన పిల్లలు లేరు. ఇశ్రాయేలు దేవుని యొక్క నూతన కుటుంబముగా ఆవిర్భింపబడినది. అనగా ఇశ్రాయేలు దేవుని యొక్క నూతన కుటుంబము. తన వాస్తవికమైన ప్రణాళిక వరకు దేవుడు వెనక్కి వెళ్ళడానికి ఇది సమయం. భూమి మీద ఆదాము అవలు దేవుని స్వరూపులుగా ఉన్న రీతిగా ఆ స్థానాన్ని ఇశ్రాయేలీయులు భర్తీ చేయబోతూ ఉన్నారు. సీనాయి దగ్గరకు వెళ్ళడం అంటే ఇంటికి తిరిగి రావడమే. పరిశుద్ధ సభ కూడా అక్కడే ఉంది. దేవుని ప్రణాళిక తిరిగి ఎలా అమలుపరచబడుతుందో కనిపెడుతూ ఉన్నారు. దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య నిబంధనగా ఉన్న ధర్మశాస్త్రముకు వారు సాక్షులుగా ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రము దేవుని సభ ద్వారా అందించబడినది. దేవుని సభ ద్వారా అందించబడిన దేవుని ధర్మశాస్త్రము, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, పరలోకపు సభ సీనాయి కొండ మీద ఉన్నదని చెప్పినప్పుడు మీకు ఆశ్చర్యకరంగా ఉందా? నిర్గమమును గూర్చి మరియు సీనాయికి ప్రయాణమును గూర్చిన చిత్రాన్ని మీరు ఎప్పుడైనా చూస్తే దానిలో మీరు దూతలను చూడరు, కానీ వారు అక్కడ ఉన్నారని బైబిల్ చెబుతూ ఉంది. దేవుని ధర్మశాస్త్రమును వారు అందించారని కూడా దేవుని వాక్యము ఆదికాండము 7:50 అపొస్తల కార్యములు 7:52-53 హెబ్రీలకు రాసిన పత్రిక 2:12 మనం చూస్తాం. దేవుని యొక్క వ్రేలితో ధర్మశాస్త్రం రాయబడినదని కూడా ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో మనము చదవగలము. అక్కడ వ్రాయబడి ఉన్నది ఈ భాష మనకు అందరికీ తెలిసినదే. దేవుడు మానవ రూపంలో ఉండుట. సీనాయి కొండ మీద దేవుడు మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండ సంఘటనలో యెహోవా దూతగా ప్రత్యక్షమైన రీతినే దేవుడు మరియు తన పరలోకపు సభలో ఉన్న సభ్యులు కలిసి మోషేకు మరియు ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రమును అందించారు. ధర్మశాస్త్రం ఇవ్వబడిన తరువాత మోషే, అహరోను, అలాగే అహరోను యొక్క కుమారులు మరియు ఇశ్రాయేలీలో 70 మంది పెద్దలు మానవ రూపంలో ఉన్న ఇశ్రాయేలు దేవుణ్ణి వారు చూశారు. ఈ సందర్భంలో వారు అన్నపానమును కూడా పుచ్చుకున్నారు. నిర్గమాకాండం 24వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు కాలంలో కూడా ఆఖరి రాత్రి భోజనము ఆయన రక్తమైన నూతన నిబంధనకు ముద్రగా ఉన్నట్లుగా ఈ ఆహారం సినాయి మీద ఇస్రాయేలులో దేవుడు చేసిన నిబంధన ధర్మశాస్త్రము ఇవ్వబడినందుకు కూడా పుచ్చుకున్నారని దానికి సూచనగా మనం గమనించవచ్చు. ఇస్రాయేలీలు పరిశుద్ధముగా ఉండాలని దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా లేవీకాండము 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చదవగలము. ఇతర ప్రజల నుండి ఇస్రాయేలీయులను, అనగా అన్యుల నుండి ఇస్రాయేలీయులను ప్రత్యేకముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. భూమి మీద ఉన్న ఇతర దైవములందరికీ, ఇతర జనాంగం అందరికీ ప్రత్యేకముగా దేవుడు ఉన్నట్లుగా దేవుని ప్రజలు కూడా ఇతర ప్రజల నుండి వేరుగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే దేవుడు అనుగ్రహించే ఈ పరిశుద్ధత ఏమిటి? పరిశుద్ధత అంటే అర్థం ఏమిటి? దాని వెనకాల ఉన్న ఆలోచన ఏమిటి? పరిశుద్ధత అంటే కష్టంగా ఉండడం అని కాదు. పరిశుద్ధత అనగా దేవునితో గుర్తించబడుట, దేవునికి ప్రతిష్ఠింపబడుట మరియు దేవుని ద్వారా మన జీవితంలో వచ్చే ప్రతి మంచి విషయమునందు ఆనందించుట అని అర్థము. ఇశ్రాయేలీయులు ఇతర దేశాలన్నీ తనకు వద్దకు వచ్చేలా ఆకర్షించాలని దేవుడు కోరుకుంటాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు 28వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో వరకు గల దేవుని వాక్యం మనం చూడవచ్చు. అనగా ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడి పరిశుద్ధపరచబడిన తరువాత పరిశుద్ధ జనాంగముగా ఇతర జనాంగములన్నీ దేవుని యొద్దకు వచ్చేలా ఇశ్రాయేలు ద్వారా ఆకర్షింపబడాలని దేవుడు కోరుకుంటాడు. ఇందుచేతనే బైబిల్ గ్రంథమందు ఇశ్రాయేలీయులను యాజక రూపమైన రాజ్యముగాను నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో మరియు అన్యజనులకు వెలుగుగాను యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనము 49వ అధ్యాయం 6వ వచనము 51వ అధ్యాయం 4వ వచనము 60వ అధ్యాయం 3వ వచనంలో పేర్కొనబడినది. ఇశ్రాయేలు దేశమంతా అబ్రహాము సంతానాన్ని స్వతంత్రించుకొని ఇతర దేశములన్నిటికీ, ఇతర జనాంగములన్నిటికీ ఆశీర్వాదకరముగా ఉన్నారు అని ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లుగా మనం గమనించవచ్చు. యథార్థత యందు నమ్మకము ఉంచుట, యథార్థముగా దేవుని యందు నమ్మకము ఉంచుట. దేవునితో సరిగా ఉండటం అనేది రక్షణను గుర్చి మాట్లాడుటకు ఉన్న మరో మార్గము. ఆదివారం బడిలో, అనగా సండే స్కూల్లో తరచుగా విన్న విధముగా రక్షణ అనేది ఇస్రాయేలీయులకు నియమాలకు విధేయత చూపించడం ద్వారాను లేక ధర్మశాస్త్రమును పాటించడం ద్వారాను రాలేదు. అనగా ఈ రక్షణ అనేది నియమాలను, దేవుని నియమాలకు లోబడి జీవించడం ద్వారాను లేదా ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించడం ద్వారాను రాలేదు. పాత నిబంధనలు అయినా క్రొత్త నిబంధనలు అయినా రక్షణ అనేది సంపాదించుకునేది కాదు లేదా ఆశించేది కాదు. అది కేవలము విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే మనకు అనుగ్రహింపబడిన ఉచితమైన వరము. ఇశ్రాయేలీలు కూడా మనవలే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచాలి. వారి దేవుడు ఇతర దైవములందరికీ దేవుడు అని, వారిని ఆయన తన ప్రజలుగా చేసుకున్నాడని విశ్వసించాలి. దైవములందరికీ దేవుడైన దేవుని యొద్దకు లేదా దేవుని దగ్గరకు వెళ్ళడానికి వారికి మాత్రమే అవకాశము ఉన్నది. ఎవరు వీరు? యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచి దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే పైగా ఉన్న దేవుడని, ఆయన ప్రజలుగా దేవుడు గుర్తించిన వారికి మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళటానికి అవకాశం ఉన్నది. ధర్మశాస్త్రము ద్వారా ఇశ్రాయేలీలకు రక్షణ లభించలేదు. వారు యథార్థముగా దేవుని యందు విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి రక్షణ లభించింది. ఇశ్రాయేలీలకు రక్షణ అనేది వాగ్దానముల యందు విశ్వాసము మరియు దైవములందరిపైన దేవుడిగా ఉన్నవాని వ్యక్తిత్వం పైన విశ్వాసము మరియు ఇతర దైవములను ఆరాధించుకుంటుటకు ఇతర దేవతలను ఆరాధించుకుంటుట ద్వారా లభించినది. ఇది హృదయం నుండి కలిగిన విశ్వాసము మరియు యథార్థత ద్వారా లభించినది తప్ప దేవుని దగ్గర నుండి మంచిని సంపాదించుకుంట ద్వారా లేదా మంచి కార్యములు జరిగించుట ద్వారా మానవ నీతి వలన కలుగలేదు. దావీదు రాజు వ్యభిచారము మరియు నరహత్య లాంటి దుర్మార్గ పనులు చేసినప్పుడు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ధర్మశాస్త్ర ప్రకారం అతడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు కాబట్టి తాను చేసిన నేరములను బట్టి అతడు మరణమునకు పాత్రుడు. అయినప్పటికీ యెహోవా మాత్రమే సర్వోన్నతుడైన దేవుడు అన్న తన విశ్వాస జీవితంలో ఆ దావీదు తప్పిపోలేదు. తన యొక్క యథార్థతను ఇతర దైవమునకు అప్పగించలేదు. తద్వారా దేవుడు అతని పైన కనికరము చూపించాడు. నూతన నిబంధనలో కూడా ఇదే విధానం. సువార్త యందు విశ్వాసం ఉంచడం అనగా ఇశ్రాయేలు దేవుడు మానవుడిగా భూమి మీదకు వచ్చాడు, మనందరి పాపముల నిమిత్తము తనంతట తానే సిలువపైన మరణించాడు, 3వ దినమున మరణమును జయించి తిరిగి లేచాడు అన్న విశ్వాసము. ఈ విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా అవలంబించినప్పుడే మరియు ఇతర దైవములందరిని విడిచిపెట్టి మన యొక్క యథార్థతను యేసుక్రీస్తు పట్ల కనపరిచినప్పుడు, రక్షణ గురించి ఇతర మనుషులు ఏమి చెప్పినప్పటికీ బైబిల్ మాత్రము యేసు నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లభించదని చెప్పిన దాన్ని బట్టి అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్యమును మరియు ఆ విశ్వాసము చెక్క చెదరకుండా నిలిచి ఉన్నప్పుడే రోమాపత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల్లో ఎబ్రీపత్రిక 3వ అధ్యాయం 19వ వచనము 10వ అధ్యాయం 22వ వచనంలో 38 నుంచి 39 వచనాల్లో ఉన్న వాక్య భాగాలను ఆధారంగా చేసుకొని వ్యక్తిగత వైఫల్యం అనేది ఇతర మనుషులకు తెలిపినట్లుగా యేసుకు అసమ్మతి తెలిపినట్లు కాదు. దేవుడు మాత్రమే ఆ వ్యత్యాసాన్ని చెప్పగలడు. ఎందుకు మనం ఈ విషయాలను జ్ఞానం చేసుకోవాలి? నిర్గమంలోని మరియు సినాయి దగ్గర జరిగిన అనుభవాల్లో చాలా వరకు మనోహరమైన సాదృశ్యాలు ఉన్నాయి. మానవ రూపంలో ఉన్న దేవునితో మోషే మరియు ఇతరులు సినాయి కొండ మీద అన్నపానం పుచ్చుకుంటానే దృశ్యము మన దృష్టికి సరైన మార్గంలో నడిపిస్తుంది. మనందరినీ సరైన మార్గంలో నడిపించడానికి అది ఒక అనుభవంగా మనం గుర్తించాలి. అక్కడ మోషేతో పాటు 70 మంది పెద్దలు ఉన్నారు. బాబేలు గోపురం సంఘటన తర్వాత దేవుడు దేశములను విభజించిన జాబితాను ఆదికాండం 10వ అధ్యాయం లెక్కించినట్లయితే ఖచ్చితంగా అవి 70 వరకు ఉంటాయి. ఇశ్రాయేలు దేవుడు దేశములకు తీర్పు తెచ్చినప్పుడు ఆ దేశములు దేవుని కుమారులకు, తక్కువ స్థాయి కలిగిన మనుష్యులుగా ఎంచబడిన దైవములకు ఏర్పరచబడ్డాయి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు 32వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల్లో ఎందుకు 70 మంది పెద్దలు, ఎందుకు 70 మంది దేవుని కుమారులు, 70 మందిగా విభజింపబడిన దేశాలు అని వ్రాయబడి ఉంది? దీనికి సమాధానాలు బహిరంగంగా ఉన్నాయి. యేసుక్రీస్తు తన పరిచర్యను భూమి మీద ప్రారంభించినప్పుడు 70 మంది శిష్యులను ఆయన పంపాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము ఒకటవ వచనంలో దీన్ని మనం గమనించవచ్చు. ఇది సువార్తను గురించిన గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ కంటే ముందు జరిగినది. ఈ సంఖ్య ఒక ఆలోచనను ఇస్తుంది. అదేమనగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు దేవుని రాజ్య పరిపాలన కొరకు తిరిగి దేవుని ఆదేశాలను సంపాదించుకోబోతూ ఉన్నారు. అంత్య దినాల్లో ఈ రాజ్యము ఒక ముగింపు స్థాయికి, ఒక నూతన ఏదేను ప్రపంచంలా మారబోతుందని ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయంలో మనం చూడవచ్చు. 70 అనే సంఖ్య తిరిగి చెప్పబడడం అనేది ఒక వర్తమానం. భూమి మీద దేవుని నూతన కుటుంబమైన ఇశ్రాయేలు, అబ్రహాము యొక్క సంతానం పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. కానీ ఇది అంతటితో ఆగిపోలేదు. అపొస్తలులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలా వ్రాశాడు. అదేమనగా విశ్వాసులు అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానములను స్వతంత్రించుకుంటారని, యేసుక్రీస్తునందు విశ్వాసముంచే ప్రతి వ్యక్తి విశ్వాసము ద్వారా అబ్రహాము యొక్క సంతానమని గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-29 వచనాల్లో మనము చదవచ్చు. అనగా దాని అర్థము ఇతర జనాంగముల నుండి లేదా ఇతర దైవముల నుండి తిరిగి ఈ దేశాలను సంపాదించే లక్ష్యము నీకు నాకు కలుగుతూ ఉంది. ఇతర దైవముల పరిపాలనలో లేదా ఈ లోక సంబంధమైన అధికారుల పరిపాలనలో ఉన్న వ్యక్తులను యేసు యొక్క విశ్వాసంలోకి నడిపించటం మన లక్ష్యం. మనము భూమి మీద దేవుని యొక్క నూతన మానవ సభ, మరియు మనము మహిమా శరీరంలోనికి మార్చబడినప్పుడు నూతన ఏదేనలో దేవుని యొక్క దైవిక కుటుంబంతో కలుస్తాం. బైబిల్ గ్రంథము ఈ ఆలోచనలను చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తుంది. విశ్వాసులు అంత్య దినాలలో యేసుతో పాటుగా రాజ్యాధికారాన్ని స్వతంత్రించుకుంటారని ప్రకటన గ్రంథం వివరిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో దాన్ని మనం గమనించవచ్చు. అనగా దాని అర్థం బాబేలు సంఘటన జరిగిన నాటి నుండి దేశములను పరిపాలిస్తున్న దేవుని కుమారుల స్థానంలోనికి మనము మార్చబడతాం. ఈ కారణం చేతనే విశ్వాసులు దేవుని పిల్లలగుటకు అధికారము పొంది ఉన్నారని యోహాను 1వ అధ్యాయం 12వ వచనంలో, 1 యోహాను 3:1-3 అపొస్తలుని యోహాను వ్రాశాడు. వాస్తవానికి అంత్య దినాల్లో దైవికమైన వ్యక్తులే కానీ విరుద్ధముగా మారిన దేవుని కుమారుల స్థానంలోనికి మార్చబడతాము. ఇందుచేతనే పౌలు కూడా విశ్వాసులకు పత్రిక వ్రాసినప్పుడు ఇలాగూ వ్రాశాడు. 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 3వ వచనంలో వారి వ్యాజ్యముల పరిష్కారం కొరకు లోక సంబంధమైన న్యాయస్థానానికి వెళ్ళవద్దని హెచ్చరిస్తూ మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా. మనము దైవిక వ్యక్తులుగా అనగా మహిమారూపంలోనికి నూతన భూమి మీద మార్చబడిన తరువాత మనము దేవదూతలను మించిన వారముగా ఉండబోతు ఉన్నాము. ఒకనొక దినాన్ని మనము యేసుక్రీస్తు స్వరూపత్యములోనికి మనము మారబోతూ ఉన్నాము. మరియు విరుద్ధమైన దైవముల చేత నియంత్రించబడుతున్న దేశములను యేసుక్రీస్తుతో కలిసి పరిపాలించబోతూ ఉన్నామని 1 యోహాను 3:1-3 1 కొరింథీయులు 15:35-49 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో విశ్వాసులు ఆత్మ సంబంధమైన అబ్రహాము సంతానము, చివరికి ఏదేను యొక్క ఓటమి నుండి కొనసాగించబడిన మరణము అనే శాపాన్ని, దేశాల యొక్క వైఫల్యాన్ని మార్చబోతూ ఉన్నాము. మనం జీవించాలి అంటే దీనిని మనం విశ్వసించాలి. పాత నిబంధనలో ప్రతి ప్రణాళిక మనలను నడిపిస్తూ ఉంది, ఏదేను గురించి ఆలోచింపచేస్తూ ఉంది. దేవుని యొక్క 2 కుటుంబాలు, ఒకటి దైవికమైనది మరి ఒకటి మానవ సంబంధమైనది, కలిసి ఏదేనును పరిపాలించాలని మరియు ఏదేనులో కలిసి నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ ప్రణాళిక తిరుగుబాటుల దారుల చేత నాశనమైనది, కానీ ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించుట ద్వారా అది తిరిగి ఉజ్జీవింపబడినది. అబ్రహాము యొక్క సంతానం నుండి ఏదేను యొక్క ఓటమిని మార్చటానికి, ఏదేనులో కోల్పోయిన ఆ మహిమను తిరిగి పొందటానికి అభిషిక్తుడు వస్తాడు అని ఆదికాండం 3:15 యేసుక్రీస్తుని గురించి రాయబడింది. ఇశ్రాయేలు లేకపోతే మనకు గమ్యము ఉండేది కాదు. 7వ ముగియబడినది.